ఎఫెసి పత్రిక 5వ అధ్యాయం 15, 16, 17 వచనాలు నేను చదువుతాను. మరొకసారి చెప్తాను, ఎఫెసి పత్రిక 5వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదువుతాను. బైబిల్ దగ్గర ఉన్న వారు జాగ్రత్తగా గమనించండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇది నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒక మాట, ప్రభు సహాయం నిమిత్తం ప్రార్థిస్తా. మహాఘనమైన మా ప్రియ ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా. మీ బిడ్డలుగా కొనసాగడానికి, మీ చిత్తాన్ని జరిగించడానికి, మీ రాజ్య వారసులుగా తీర్చిదిద్దబడటానికి మీరు కృప చూపుతున్నారు. అతను బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ ఒట్టివారం మట్టివారం ప్రభు అయ్యా, నీ చిత్తంలో నా తండ్రి మమ్మల్ని ఉంచుకొని నీ ఉచిత రక్షణ మాకు అనుగ్రహించి నా తండ్రి నీవిచ్చిన రక్షణ చేత పట్టుకొని ఆ రక్షణ కొనసాగిస్తూ నీ రాజ్య వారసులుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు స్థిరపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇవదే కాలం చదువుకున్న పాఠ్యభాగం విరిచి నాకు మాకు పంచిపెట్టమని మాట్లాడబోతున్న మీ దాసుడు నిష్ప్రయోజకుడని మీరు జ్ఞాపకం చేసుకుని నన్ను బోరగా మాత్రమే వాడుకొని నీ మాటలు నాకు మాకు వినిపింపు చేసి మీరు మహిమ పొందమని మమ్మల్ని దీవించమని యేసయ్య నామములు అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి పాఠ్యభాగంలోని మరి దేవుని యొక్క ఉద్దేశం, మానవునికి కావలసినటువంటి విషయాలు ఏమి దాగి ఉన్నాయంటే, ప్రభు చిత్తాన్ని గ్రహించటం, ప్రభు చిత్తాన్ని మనం గ్రహిస్తూ పోవాలనేది దీని యొక్క ఉద్దేశంగా మనం చూడగలుగుతున్నాం. ప్రభు చిత్తమేమిటో గ్రహించకుండా మరి మన చిత్తాన్ని జరిగించడానికి, మన ఇష్టం వచ్చినట్లు జీవించడానికి పలుమార్లు మనం సాహసిస్తూ ఉంటాం. అయితే ఆ విషయాలు ప్రభు మెచ్చేవాడుగా నచ్చేవాడుగా లేదు అనేది వాక్య సత్యమే బయలుపరుస్తుంది. మనం వాక్యం ధ్యానిస్తూ పోయినప్పుడు వాక్యం అలాంటి విషయాల్ని సపోర్ట్ చేసేదిగా లేదు అనే సత్యం మనకు బయలుపడుతుంది. అందుకే ఇక్కడ కూడా వాక్యం ఆ రకంగా మాట్లాడుతుంది. దినములు చెడ్డవి, భయంకరమైన దినాల్లో, పరిస్థితుల్లో, భయంకరమైన లోకంలో, మరి పాపుల మధ్య, పాపాల మధ్య, అవిజేయితల మధ్య మనం తెల్లవారు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు అనేక ఘోర కార్యాలు చూస్తూ జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దినాలు చాలా చెడ్డగా ఉంటున్నాయి. అయితే అట్టని చెప్పి సమయం వేస్ట్ చేయకుండా మీరు సమయము పోనీయక, ఆ సమయాన్ని కూడా వేస్ట్ చేయకుండా, దాని గురించి ఆలోచన చేస్తూ కూర్చోకుండా సద్వినియోగం చేసుకోవాలా సమయాన్ని అంటాడు. ఎలా చేయాలి అంటే దానికి అని చెప్పే జవాబు ఏంటంటే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక వివేకులు కాకుండా వివేకులుగా ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. ఈ విషయాల్లో ఇందులో మన జీవితంలో ప్రభు చిత్తం ఏమైందో దాన్ని గ్రహించుకుంటూ జీవించాలా అనేది వాక్య సత్యంగా మనకు బయటపడతా ఉంది. ప్రభు చిత్తాన్ని గ్రహించేవారిగా చాలా మంది దైవజనులు నేను చూశాను. చాలాసార్లు ప్రార్థనకి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, సలహాకి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, రకరకాల దిక్కుతోచని పరిస్థితిలో, మనకి ఆలోచనలు రాని పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి పోయి సమస్య చెప్పినప్పుడు, ప్రార్థన చేయమన్నప్పుడు వాళ్ళు చేసే వినపాలు చాలా మంది గొప్ప దైవజనుల్ని మనం ఆశ్రయించినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఒకటే, ప్రభు చిత్తానికి అప్పుడు చెప్దాం సహోదరుడా అనేవారు. చాలా మంది మన యొక్క తృప్తి కోసం, మనల్ని మనల్ని సాటిస్ఫై చేయడం కోసం, లేదా ఏదో ఒక ఇది అది ఆ లైజన్ మెయింటైన్ చేయడం కోసమో, లేకపోతే వారితో సహవాసం కంటిన్యూ చేయడం కోసమో, లేకపోతే ఇంకొక రకంగా ఏదో లబ్ధి కోసం ప్రభు చిత్తాన్ని వదిలిపెట్టి మాట్లాడే మాటలు కూడా మనం గమనిస్తాం. ప్రభు చిత్తాన్ని వదిలిపెట్టి చేసే ప్రార్థనలు కూడా మనం గమనిస్తాం. మనం ఏదో చెప్తాం, వాళ్ళకి పోయి ఒక లిస్టు, అది చేయి ఇది చేయి, అమ్మాయి పెళ్లి అట్టుండాలి, అబ్బాయి ఉద్యోగం ఇట్టు రావాలి, అది జరగాలి ఇది జరగాలి, ఎన్ని చెప్తే అదే లిస్ట్ ఆయన అది చేసే ఇది చేసే అని చేశాడు అనుకోండి, అది కరెక్ట్ కాదు. అదే విషయాలు మనం ఏదైతే ఆత్మీయత లేకనో, ఆత్మీయతలో తగ్గో, సరైనటువంటి పరిపూర్ణ దశలోకి ఎదగలేకో, వాక్య సత్యాన్ని దేవుని చిత్తాన్ని సరిగా గ్రహించలేకో, మనం మాట్లాడే మాటల్ని వేరే దైవజనులుగా వారు తీసుకొని వారు కూడా అదే పని చెప్పు చేస్తే ఇంకిద్దరికి తేడా లేకుండా అయిపోతుంది. కొంతమంది దైవజనులు నేను చూశాను, ప్రార్థన చేయమన్నప్పుడు, చాలా అవసరతలో పోయినప్పుడు ఒక మాట, ఈ సహోదరుడికి సహాయం చెయ్యి, ఈ సహోదరుడికి ఈ పని ఇట్టే చెయ్యి అని ప్రార్థన చేసి ఆమె చెప్తారేమనుకుంటే, లేదు, ఈ విషయంలో నీ చిత్తం ఏమిటో అది జరిగించు అని ఆమె చెప్పేవాడు. అంటే అది మనకు కొంచెం కోపం వచ్చేదిగా, మన హృదయం నచ్చుకునేదిగా, బాధాకరంగా ఉంటుంది ఆ మాట, కానీ అది కరెక్ట్. అది చేయి ఇది చేయని మనల్ని దేవుణ్ణి మనం డిక్టేట్ చేస్తామా? అది రాసుకో ఇది రాసుకో ఇది ఇట్టే చేయి అది అట్టే చేయి, దేవుడికి నువ్వు డిక్టేషన్ ఇస్తావా? తప్పది. దేవుని చిత్తాన్ని వదిలిపెట్టే వాళ్ళం ఉండాలి. కుష్ఠరోగి ఉన్నాడు, మనకు బాగా తెలుసు మత్తయి సువార్త 8లో, నీ చిత్తం అయితే ఇది నాకు చెయ్యి అన్నాడు. అరే వాట్ ఏ వండర్ఫుల్ కదా, ఎంత గొప్ప రిక్వెస్ట్ అది. అయ్యా నువ్వు వాడిని చచ్చిపోయిన వాడిని లేపినావు, ఈయన్ని బతికిచ్చావు, గుడ్డివాడిని కళ్ళు ఇచ్చావు, పెరాలు చేస్తున్నోడిని నడిపించి ఇన్ని చేశావు, నాకు తెలుసు నువ్వు సర్వశక్తిమంతుడు, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు, ఈ నాకు కూడా ఈ పని చేసి పెట్టు అని అడగలేదే. నీ చిత్తమైతే, అరే వండర్ఫుల్ కదా అది. ఒక కుష్ఠరోగి దేవుణ్ణి మొదటిసారి చూస్తున్నాడు, వాక్యం ఏంటో తెలియదు, పరిస్థితులు ఏంటో తెలియదు, ఎంత గొప్ప ప్రార్థన ప్రైలు రిక్వెస్ట్ అది, అప్పీల్. అలా ఉండాలి మన అప్పీల్. దేవుడు తన్ను ఆశ్రయించు వారిని ఎప్పుడు కూడా తోసివేయడు కదా. అట్లని చెప్పి నువ్వు ఏదో దబాయించి పొందాలనుకుంటే కూడా కాదు, కాబట్టి మన యొక్క అప్పీలు, మన రిక్వెస్ట్ ఎలా ఉండదు, దేవుని చిత్తానికి అనుసరించేదిగా. అప్పచెప్పేయాలా, దేవా ఈ విషయంలో దిక్కుతోచని పరిస్థితి, ఈ పరిస్థితి నీ చిత్తం ఏంటో దీంతో నాకు బయలుపరిచి సహాయం చేయనైనా, నీ చిత్తాన్ని జరిగించు అని అప్పగించేయాలి. అప్పగిస్తే తన బిడ్డలకి ఏది మేలో, ఏది కీడు జరగకుండా ఉంటుందో అదే ఇస్తాం. చాలా మంది సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం ఈ చిత్తాన్ని చెప్పేటప్పుడు, చాలా మంది సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం ఏది ఎట్లా ఏంది అనేది. కాబట్టి ఒక దైవజనుడు మరి ఇంకొక పెద్ద దైవజనుడు కలిసే అంట, మదనపల్లి దైవజనుడు ఉన్నాడు. ఆయన భక్తి గారు బతుకున్నప్పుడు ఎప్పుడో లేకపోయి చాలా చిన్న సంఘము, 10 మందే ఉన్నారు, 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాను, నన్ను ఏదన్నా ట్రాన్స్ఫర్ చేసి ఒక పెద్ద సంఘంకి నేను అడగడానికి పోయాడు. పొద్దున్నే పోయి అడిగాడు. ఇక మంగళవారం దర్బార్ ఉంటుంది ఏప్రిల్లో, పాస్టర్లందరూ పోయి రిక్వెస్ట్ ఆయన చెప్పుకుంటారు. అది మంగళవారమే పెడతాడు ఆయన, మంగళవారం ప్రయాణం చేయలేవు మామూలుగా. కానీ అది దైవ చిత్తం కాదు కదా, రోజులన్నీ ఒకటిగానే ఉంచాడు దేవుడు. మంగళవారం శుక్రవారం మనకే ఉన్నాయి. ఆ మంగళవారం అయితే రెస్ట్ తక్కువ ఉంటుందని, పరిస్థితులు బాగుంటాయని ఆ రోజుకి రమ్మంటాడు. అదే దైవ చిత్తం అంటాడు ఆయన. ఆ మంగళవారం పోయి దర్బార్లో పొద్దున్నే పోయినోళ్ళు స్నానం చేయాలి, 8 కల్లా బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది, ఎప్పుడు అందరికి చేసేస్తారు, వచ్చిన వాళ్ళని లెక్క పెట్టుకుని పూరీలు చేశారంట. వరుస కూర్చుంటారు, భక్తి గారు మధ్యలో కూర్చుంటారు, పూరీలు సర్వ్ చేశారు తలా 3. ఈ దైవజనుడు భక్తి గారికి లెఫ్ట్ సైడ్ లో 4లో కూర్చో ఉన్నాడంట. భక్తి గారు దగ్గరించి 4 వాడు లెఫ్ట్ సైడ్. 3 పూరీలు పెడితే ఈ భక్తి గారు ఒక పూరి, ఆయన చేసిన 3లో ఒక పూరిని ఒక 2గా ఫోల్డ్ చేసి ఈ లెఫ్ట్ సైడ్ కి, లెఫ్ట్ సైడ్ పక్కనే ఉన్న అతనికి ఇచ్చి, ఇది పలాని కాలేపు గారికి ఇండి అన్నంట. అట్లనే అది రొటేట్ అవుతూ 4 వ్యక్తికి చేరింది, కాలేపు గారికి చేరింది. ఆయన చేతికి ఆ రొట్టె పోతానే ఆ పూరి పెద్దగా ఏడ్చుకున్నాడు ఆయన. ఏంది, నేనేదో నా విన్నపం ఇంకా ఆయన చెప్పలేదు, వచ్చిన పని ఏందో చెప్పలేదు. వచ్చిన పని ఏంటి, ఏదో బిడ్డలు 4 ఉన్నారు, నాకు సరిపోవడం లేదు, ఇదే రొట్టె నాకు బ్రెడ్కే ఒకే కష్టమైపోయింది, 3 తినడానికి ఇబ్బందిగా ఉంది, రాత్రంతా కూడా అట్లే వచ్చాను ఫాస్టింగ్, ఏం లేని పరిస్థితి. ఓ మంచి సంఘం, పెద్ద సంఘం ఏంటి, 15 నుంచి ఆ 10 ఉన్న సంఘంలోనే ఉన్నాను, 4 బిడ్డలు చాకలేకున్నాను అని చెప్పడానికి వచ్చారు. ఎప్పుడైతే ఈ పూరి వచ్చిందో ఈయనకి ఆన్సర్ వచ్చేసింది, ప్రభు చిత్తం తెలిసిపోయింది, నేను అక్కడే ఉండాలి, నేను రాత్రి ఆకలిగా ఎక్కువగా ఉన్నానని ఒక పూరి ఎక్స్ట్రా పంపించాలని భక్తి గారికి అని తెలిసింది. ఎట్లా బయలుపరిచారు దేవుడు, మరి దేవుడి చిత్తమేంది. నేను కొంచెం ఆకలి ఉన్నానని నాకు బ్రెడ్ ఇవ్వాలని ఎక్స్ట్రా, భక్తి గారికి అని తెలిసింది. భక్తి గారే నాకు పూరి ఇస్తే దేవుడు నా బిడ్డల కన్నా బెటరా, అడుండి ఆయన చిత్త ప్రకారం నేను పనిచేస్తే అని లాస్ట్ లో రిక్వెస్ట్ అప్పుడు ఈయన వంతు వచ్చినప్పుడు, రండి కాలేపు ఏ విషయం అంటే, అయ్యా మిమ్మల్ని చూసి ప్రార్థన చేసుకుపోదామని వచ్చానన్న. ఏం మాట్లాడలా, ఆన్సర్ వచ్చేసింది పూరి ఎప్పుడే ఈయనకి. దేవుడు నాకు నా బిడ్డలకి బ్రెడ్ ఇవ్వలేడా, ఆయనకు అసాధ్యమైంది ఏమన్నా ఉందా, పొరపాటు పడి పెద్ద సంఘం కావాలా, ఎక్కువ డబ్బులు వచ్చే సంఘం కావాలా అడగడానికి వచ్చి ఎంత బుద్ధిహీనత ఇది అని అట్లే వచ్చేసాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే ఆ చర్చికి పాస్టర్. 55 సంవత్సరాల నుంచి ఆయనే ఉన్నాడు. 55 సంవత్సరాలు. మీరు ఎప్పుడైనా మదనపల్లికి వచ్చినప్పుడు చూడండి. కాబట్టి మదనపల్లి శానిటోరియం అని ఉంది. శానిటోరియం పెద్ద హాస్పిటల్, దాని ఎదురుగా ఉంటుంది. 4 బిడ్డలు మంచి ప్రయోజకులు అయ్యారు. అందరు ఫారెన్లో ఉన్నారు, బాగా చదువుకొని. దేవుడికి తెలియదా? దేవుడు పోషించలేడా? దేవుడు రక్షించలేడా? దేవుడు దీవించలేడా? అవిశ్వాసంతో అల్పవిశ్వాసంతో ముందుకు, దేవుని చిత్తం కనుక్కోకుండా ముందుకు పోతుంటారు. ప్రత్యేకంగా అబ్బాయిల పెళ్లిళ్ళప్పుడు చాలా విశ్వాసులు కూడా పప్పులో ఖాళీ చేస్తుంటారు. వెంటనే క్యాలెండర్ తీస్తారు, వెంటనే పంచాంగం కడిగిపోతారు, వెంటనే ఆ తిథులు నక్షత్రాలు పెట్టేవాడు వెళ్ళిపోతారు. బాగా విశ్వాసం ఉంటారు. పలాని రోజు ఇన్ని గంటలకే పెళ్లి చేయమంటారు. అదేంది? దేవుడు చిత్తమా? దేవుడు చెప్పాడా? ఒకవేళ మామూలుగా ప్రార్థన చేసి పెట్టారేమో వీళ్ళని చూస్తే, ఆ రోజు ఆ పెళ్లికి బయలుదేరితే బజార్లంతా పెళ్లిళ్ళే ఉంటాయి ఆ రోజు. అప్పుడు అర్థమైపోద్ది మనకి, ఓ అమ్మాయి ఇల్లు ప్రార్థన చేసి ఈ ముహూర్తం పెట్టించుకున్నారా, ఈ పెళ్లి ఫిక్స్ చేశారా, లేకపోతే ముహూర్తాలు చూసి పెట్టించారా అనేది పొరపాటు అయిపోతుంది. విశ్వాసులే మన ఆడకొచ్చినప్పటికీ దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి వెళ్ళిన చేస్తారు. మీ అందరికీ తెలిసినట్టుగా గుంటూరు సియోన్ చర్చ్ ఉంది, చాలా పెద్దది. గుంటూరులో సియోన్ చర్చ్ అని కన్నవారి తోటలో ఉంటుంది. అక్కడ నేమే గారని ఒక పెద్ద దైవజనుడు ఉన్నాడు, 70 సంవత్సరాల వయసు ఆయన. ఆయన ప్రార్థన నిత్యం చేస్తాడు. నీ చిత్తం జరిగిచ్చు అంటాడు లాస్ట్ లో. ఆమె చెప్పేస్తాడు, అయిపోయింది. వాళ్ళు ఏదో చాలా చెప్పేస్తాడు దేవుడికి, అన్ని ఇప్పుడే చేసి అని చెప్పేస్తాడు అనుకోతాడు. అడిగి ఏం చెప్పడం, నీ చిత్తం జరిగిచ్చు ప్రభు ఈ విషయంలో అంటాడు, అంతే అయిపోయింది. చాలా మంది హర్ట్ అవుతారు, మళ్ళా అటువంటి వంద ఐదు పోరు ప్రార్థనకి, కానీ అది కరెక్ట్. ఆయన పెళ్లి ఎట్లా చేశారు తెలుసా? దైవజనుడు భక్సింగ్ గారు మంగళవారం పెట్టాడు పెళ్లి. మంగళవారం ఆషాఢ మాసంలో పెళ్లి ఎప్పుడు చేసుకో మామూలు హిందూస్. ఆషాఢ మాసం మంగళవారం అమావాస్య రోజు అసలు చేసుకో. ఈ మూడు వచ్చినట్టు పెట్టి పెళ్లి చేశాడు ఆయన. అయిపోయిన ఇది కథ క్లూజ్ అనుకున్నారంట ఊర్లో వాళ్ళందరూ. ఎత్తిపోయింది ఇది కథ. ఇంకా మంగళవారము ఆషాఢ మాసంలో అమావాస్య రోజు ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా? మీరు పెళ్లి చేయండి, ఒక డేట్ ఫిక్స్ చేయండి నేను ఆయన తిరిగిపోతే ఆయన పెట్టిన ఇది అది. పెళ్లి చేసుకున్నాడు, వచ్చాడు. ఏం కాలేదే, 70 సంవత్సరాల వయసు, పెద్ద సంఘాలు పచ్చడి చేస్తున్నాడు. పిల్లలు వచ్చారు అని ఉన్నాడు. దైవజనుడు పెట్టాడు అది డేటు, ప్రార్థన చేసి. దేవుడి చిత్తం అది. ఏమైపోతుంది ఆషాఢ మాసం అయితే, ఏమైపోతుంది అమావాస్య అయితే? లోకస్తులకు అవన్నీ నీకు నాకు తేదీలు దినాలు నక్షత్రాలు చూస్తామా? కానీ విశ్వాసుల యొక్క పరీక్ష ఇక్కడ తేలిపోద్ది. పెళ్లిళ్ళు కడ ఎక్కువ. దేవుడి చిత్తం కనుగొనకుండా పోయినక్కడ చాలా మంది పెళ్లిళ్ళ దగ్గర, అది భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి కుటుంబాలు. విశ్వాసులే. 2వ రోజు అమ్మాయి ఇంటికి వచ్చేసింది, 3వ రోజు అబ్బాయి అలిగి వెళ్ళిపోయాడు. ఇవన్నీ చూస్తున్నామో. 6 నెలలకే డైవర్స్ అప్లై చేసేశారు. ఏంటి ఇదంతా? దేవుని చిత్తాన్ని కనుగొనకుండా అడుగులు వేయడం, ఆ తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం, ఏం లాభం? కనుక ప్రియమైనటువంటి దేవుని విడలారా, దేవుని చిత్తంలో మనం ముందుకు పోవాలి. అయ్యా, ఈ సమస్య ఉంది, ఈ పరిస్థితి ఉంది, నీ చిత్తం ఏంటో జరిగించు. నీ చిత్తానికి లొంగి లోబడ్డానికి నేను ఇష్టపడుతున్నా, ఆశపడుతున్నా. నీ చిత్తమే జరగాలి, నా చిత్తం కాదు. యేసు ప్రభువే తండ్రికి అప్పచెప్పినప్పుడు ఆ మాటే అడిగాడు. ఘోరమైన పరిస్థితి ఉంది, చూస్తే లోకపాపంతా నేనే భరించాల్సిన పరిస్థితి ఉంది, ఈ గిన్నెలో చూస్తే లోకపాపంతా నిండిపోయింది, ఆ గిన్నె నేనే తాగాల్సిన పరిస్థితి ఉంది, నా పాపం నేను భరించడం, నా భార్య పాపం నేను భరించడం నా చేత కాదు. అలాంటిది యేసు ప్రభుకు వచ్చిన కష్టము, లోకపాపమంతా భరించాల్సిన పరిస్థితి, ఆ గిన్నెలో ఆ పాపాలన్నీ ఆయన తాగాలి, ఆ రోజు ఆ సిలువ మీద భరించాలి. ఘోరంగా ఉంది, చూశాడు. అయ్యా, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా వద్దనిచ్చి తొలగించు. ఒకవేళ ఆ గిన్నె నేను తాగడమే నీ చిత్తమైతే, నీ చిత్తమే సిద్ధించాలా, నా కోరిక నా ఆశ నెరవేరకూడదు. ఎస్, యేసు ప్రభువే తండ్రి చిత్తాన్ని అలాంటి పరిస్థితుల్లో కూడా కోరుకుంటే మరి నువ్వు నేను మరి మన ప్రార్థనలు, మన ఆశలు, మన కోరికలు, దేవుని వైపు మనం చూసే చూపులు, మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. అది కూడా ప్రార్థన చేసిన పక్క గంటకే అయిపోవాలి పని మళ్ళా. ఇక దేవుడి చిత్తానికి అవకాశమే లేదు. ఇక నేను చెప్తున్నాను, నేను డిక్టేషన్ ఇస్తున్నా, బుక్కు పెన్ను తీసుకో, రాసుకో, గంటల్లో చేసి పెట్టే ఆ పనులు అంతే. ఏదో ఒక సర్వెంట్కి మీరు చెప్పినట్టే, ఒక గుమస్తాకి ఆఫీసర్ చెప్పినట్టే చెప్తాం. అట్లా రిక్వెస్ట్ ఉంటుంది. అయితే ఈ లోకంలో ఉన్న ఆఫీసర్ల దగ్గరికి పోయి మనం ఎంత సాఫ్ట్ గా రిక్వెస్ట్ చేస్తామో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎస్పీ దగ్గరికి పోతాం, డీఈసీ దగ్గరికి పోతాం, ఒక కానిస్టేబుల్ డీఈసీ దగ్గరికి పోతాడు, ఒక సిఐ, ఒక ఎస్ఐ ఎస్పీ దగ్గరికి పోతాడు. ఎట్లా మాట్లాడతాం, ఎంత సబ్మిసివ్ ఉంటాం, ఎంత డిసిప్లైన్డ్ ఉంటాం, ఎంత ఒబీడియన్స్ గా ప్రవర్తిస్తాం. ఇది చేసి పెట్టి సార్, అది చేయాల్సింది, ఇది చేయాల్సింది డిమాండ్ చేస్తామా? సబ్మిషన్ సార్, ఇట్లుంది సార్, తమరిష్టం సార్, ఎంత బాగా వాళ్ళ చిత్తానికి అప్పుడు చెప్తాం కదా. మరి దేవుడికి మాత్రం డిమాండింగ్ ఉంటుంది మన దగ్గర. కొన్ని అంత విశ్వాసము, అంత భక్తి, అంత భయము, అంత వాక్యాన్ని అనుసరించే జీవితం నీ దగ్గర ఉందా? లేదు. లేకుండానే ఇంత చేస్తాం మనం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, భారంతో ఈ మాటలన్నీ చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్తగా మన ప్రార్థనలు, మన జీవితము, దేవుని దగ్గర మన సమర్పణలు, మన విశ్వాసము, దేవుని చిత్తం జరిగించుటలో మన పట్ల మనకున్న విశ్వాసము, సంకల్పము ఎలా ఉందో ఒకసారి మనకు మనం మరి బెరీజ్ చేసుకోవాలి, రివైజ్ చేసుకోవాలి. లేకపోతే నష్టపోయే వారిగా ఉంటాం. కాబట్టి దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకున్నది. ఆయన చిత్తం నీ పట్ల, నీ బిడ్డల పట్ల, నీ ఉద్యోగం పట్ల, నీ అక్కల పట్ల ఆయన చిత్తమేంటో గ్రహించు. దేవుడెప్పుడు కూడా నీకు కీడు చేయాలని తలపెట్టడు. ఏది మేలో, ఏ రూట్లో పోతే మంచిదో అదే అనుగ్రహించడానికి ఆయన ఎత్తిపెట్టుంటాడు. బస్సు దొరకలేదు, దేవుని మీద బాధపడతావు, ముందు పోయేది యాక్సిడెంట్ అయి ఉంటుంది, అప్పుడు నీకు ఆనందం వేస్తుంది. ట్రైన్ మిస్ అయిపోయింది, ట్రైన్ యాక్సిడెంట్ అయిపోతుంది, ఇంకో ట్రైన్ ఎక్కావు, నీ ట్రైన్లో ఉన్న వాళ్ళంతా సేపు, ఆ ట్రైన్లో పోయిన వాళ్ళు చాలా మంది ఇది అయిపోతారు. కాబట్టి చెప్పలేము అది. దేవుడు ఎందుకు ఆయన కార్యం అలా చేశాడనే దానికి, నువ్వు ఇట్టి నువ్వు చేసావు, అట్టి నువ్వు చేసావు అని దేవుణ్ణి ప్రశ్నించడానికి మనకు తక్కువ అధికారం లేదు. ఆయన తన బిడ్డల పట్ల ఏది మేలో, ఏది మంచిదో, ఏది ఉపయోగకరమో అదే చేయడానికి ఇష్టపడేవాడు. కనుక దేవుని చిత్తాన్ని మనం గ్రహించేవారంగా, అది ఏమైనా కానీ అది నష్టమే కూడా కానీ లే ప్రస్తుతానికి, దానికి పదంతలు దేవుడు ఇవ్వడానికి సమర్థుడు. దేవుడు తన ప్రజల పట్ల ఆయన చిత్తాన్ని ఆయన కలిగి ఉన్నాడు. నువ్వు అనుకునేది కాదు కానీ ఆయనకు తెలుసు ఏం చేయాలా ఎట్లా చేయాలని. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-10 వరకు ఈ మాటలు మనకు కనిపిస్తాయి. నేను చదువుతాం. ఎట్లనగా తన ప్రీని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీమియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకును ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకునేను. ఈ భూమి మీద ఆయనకు తెలియకుండా ఏది జరగదు. అయితే ఆయన చిత్తాన్ని జరిగించేవారంగా తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియచేసి. కాబట్టి ఆయన తెలియపరుస్తూనే ఉంటాడు, ఆయన హెచ్చరిస్తూనే ఉంటాడు, ఆయన వాక్యంతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన చిత్తం బయలుపరచడానికి నీవు చెవి అలాంటి చెవులు కావాలి నీకు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అంటుండే వాడు యేసుప్రభు అప్పుడప్పుడు. అయ్యేం చెవులు అది, వినుటకు చెవులు ఇంకో చెవులు ఉంటాయా అనుకుంటాం. వినుటకు చెవులు గలవాడు, గ్రహించుటకు మనసు కలిగిన వాడు, యథార్థతను స్వీకరించేవాడు, వాక్యాన్ని అంగీకరించే మనసు, ఇవన్నీ కావాలి మనిషికి. అటు ఇటు రెండు రకాలు ఉంటారు కదా మనుషులు. అప్పుడే దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు, నీ విషయాలు గ్రహిస్తాడు. వినుటకు చెవులు గలవాడు వినును గాక. వాక్యానికి నీలో స్థానం లేకపోతే, వాక్యం అంగీకరించే మనసు లేకపోతే జీవితము చిరిగిపోయి నిస్తరైపోద్ది, తెగిపోయిన గాలిపటం అయిపోద్ది, గమ్యం లేని పరిస్థితి అయిపోద్ది. ఎట్టబోతున్నావో, ఏం ఆలోచన చేస్తున్నావో, ఏం చేస్తున్నావో, ఎందుకు చేస్తున్నావో, ఎట్ట చేస్తున్నావో నీకు నీకే తెలియకుండా అయిపోతుంది. దానివల్ల నీకు ఆత్మీయ ప్రయోజనము లబ్ధి ఉండదు. ఆ కార్యాల ద్వారా దేవుని నీవు మెప్పించలేవు, తృప్తిపరచలేవు. కనుక మరి జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చిత్తం మర్మమయ్యుంది, దాన్ని కొనగొనడానికి మనం ముందుకెళ్ళాలి. ఆ విషయాన్ని స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. యోహాన్ సువార్త 1వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను. యోహాన్ సువార్త 1వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నా.
తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తన నామమును ఎంతమంది అయితే ఆయన ఎంత విశ్వాసం ఉంచుతారో, దేవుని పిల్లలుగా కొనసాగడానికి ఇష్టపడతారో వారికి ఆయన అధికారం అనుగ్రహిస్తాడు. తన నామందు విశ్వాసం ఉంచాలి, తన యందు విశ్వాసం ఉంచాలి అంటే తన వాక్యమందు విశ్వాసం ఉంచాలి. వాక్యాన్ని జరిగించేవారుగా ఉండాలి, నెరవేర్చేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడని మనం పాటలు పాడుకుంటాం, వర్తమానాలు చెప్తుంటాం. దాన్ని నెరవేర్పు కొరకు నువ్వు ఎదురు చూడాలంటే ఎదురు చూడాల్సిందే. అది ఒక సంవత్సరంలోనే అయిపోద్దా, ఆరు నెలల్లోనే అయిపోద్దా చెప్పలేము. అబ్రహాము శారముకి వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తుంది? ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విశ్వాసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారు? రిబకా ఇస్సాక్ సంవత్సరాలు ఎదురు చూసిన వాళ్ళు, వాళ్ళు సంతానం కొరకు, వాగ్దానం నెరవేర్పు కొరకు అప్పటికప్పుడు అయిపోయినాయి కాదు. ఓపిక పట్టాలి, ఓర్చుకోవాలి. సహనంతో ప్రార్థన పనులుగా విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు ఆయన అనుగ్రహించేవాడు ఉన్నాడు. అందుకే రోమా పత్రికలో ఓ మంచి మాట ఏం మాట్లాడతాడు, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఏదైనా జరుగుతుందంటే మేలు కలగడానికే సమస్తము సమకూడి జరుగుతున్నాయే అని ఎరగాలంటాడు. నువ్వెందుకు కీడ ఆలోచన చేస్తావు అలాంటి సందర్భంలో? మేలు కలగడానికి దేవుడికి పని నాకు చేశాడు అని ఎందుకు ఆలోచన చేయము? చేయము. ఎప్పుడు మంచిగా జరుగుతా పోతుంటే, ఎప్పుడు చదువుకుంటే, రాసిన ప్రతి పరీక్ష 100 మార్కులతో పాస్ అవుతుంటే సంతోషంగా ఉంటాం దేవుడి దగ్గర. 99 వచ్చినాయి అనుకోండి, ఒకసారి ఇంకా ఆ నుంచి చదువులు స్టార్ట్ అవుతాయి. దానిలో దేవుడి చిత్తం ఏంటి అనేది మనం గ్రహించము, ఆలోచన చేయము. కనుక దేవుని చిత్తాన్ని జరిగించడంలో మన యొక్క ఆలోచన ఏమై ఉంటుందో ఆ విషయాన్ని దేవుడు స్పష్టంగా ఈరోజు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఇంతకాలం దేవుని చిత్తాన్ని ఒక పక్క పోతుంటే నీ మనసు ఒక పక్కన పోయిందేమో. దేవుని చిత్తాన్ని కాలదని నీ చిత్తాన్ని జరిగించుకోవాలా అని అనుకున్నావేమో. చాలా మంది విశ్వాసుల్లో మనం చూస్తాం దేవుని యొక్క ఏర్పాటు ఏమైందో, దేవుని యొక్క ఆలోచన ఏమైందో, ఒక పనిలో ఒక కార్యం చేయడంలో అది గుర్తెరగకుండా ప్రార్థన చేయకుండా మనం ముందుకు పోయేవాళ్ళకుంటాం కదా. ప్రార్థన ఎక్కువ అవసరం ఈ విషయాల్లో. మహేష్ బ్రదర్ చూడండి, ఒక కార్యక్రమం ప్రారంభించబోయే ముందు చాలా రోజులు ప్రేయర్ చేపిస్తాడు కదా. చాలా రోజులు ప్రార్థనతో ప్రారంభించి తర్వాత లాస్ట్ లో కార్యం జరిగించడానికి దేవుని చిత్తాన్ని ప్రతిదానిలో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు బండిలో ఒక కార్యం అయిపోయిన తర్వాత, కార్యం అయిపోయిన తర్వాత కూడా ఏదన్నా యానివర్సరీలు యాక్మే కార్యక్రమం పెట్టినప్పుడు కూడా ఇంకా బండి ఎక్కబోయే ముందు అందరు చేతులు పట్టుకుని ఆ రౌండ్ గా నిలబడి అందరూ ప్రార్థన చేయాలంటే కదా, ప్రార్థన చాలా అవసరం. ఈ సందర్భంలో ఇంకొక మాట భక్తసింగ్ గారి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన బహు ప్రార్థనా పరుడు, పగులంతా తిరిగి సువార్త చేస్తాడంట. రాత్రి పడకేసి పెడతారు ఎక్కడైనా, ఒక మంచం వేసి పడకేసి పెడితే ఆ తెల్లవారు చూస్తే ఆయన పడక నలగదంట. ఎంత గొప్ప సాక్ష్యం తెలుసా అది? పడక నలిగి ఉండదంట. అంటే ఏంటని? ఆయన పడుకొని లే పడక మీద, పడక ఆడుంటుంది, పడక దగ్గర మంచం దగ్గర మోకరిస్తాడు. మోకరిచ్చి అలాగే రాత్రి అంతా ప్రయత్నం. చాలా మంది నిద్రపోతున్నారు ఏమో చూస్తారంట ఆయన్ని. ఆ వేళ్ళు, రెండు చేతులు వేళ్ళు ఇట్లా జంటగా పట్టుకొని ఆ వేళ్లు పిసుకుతూ ఉంటా అంట ఇద్దరు రానియకుండా ప్రార్థన చేసి. చాలా మంది గమనించిన వారు చెప్పడం, అట్లే మోకరించుంటాడు. అయితే ఎక్కువ ఆయన దగ్గర పలికే పలుకులు ఏంటంటే ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్ అంటారు. అంటే దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు ఆయనకి బయలుపరుస్తూ ఉంటాడు, ఎస్ లార్డ్ అంటూ ఉంటాడు. ఎక్కడన్నా ఒక్క పని ఫెయిల్ అయిందా? ఎన్ని మంది రాదు, ఎంతమంది విశ్వాసాలు, ఎన్ని బాప్తీసాలు, లక్షల మంది. దేవుని పని దేవుని చిత్తంలో జరిగించడానికి ముందుకు పోతున్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి ప్రార్థనలో మనం ముందుకెళ్లాలో దేవుడి చిత్తాన్ని కనుక్కోవాలి. మత్తయి సువార్త 7 అధ్యాయం నేను ముగిస్తూ ఉన్నా. 21వ వచనం ఒకసారి నేను చదువుతాను. 7:7 ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశం. బాగా మూలపాఠంగా మూలస్థమైపోయిన ముఖ్య వాక్యాలు ఇవి మనకి బాగా తెలిసి మనకి ఏమైనా కొత్తగా ఈరోజు చదివి మీకు వినిపించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అనుకుంటుంటారంట, నీ నామమున్న దయ్యాలు ఎన్నుకుంటాము కాబట్టి మనం కరెక్ట్ లైన్లోనే ఉన్నాము, నీ నామం పేరిట స్వస్థత అడిగితే చేసావు కాబట్టి మేము కరెక్ట్ లైన్ మా ప్రార్థనకి జవాబు వస్తుంది కాబట్టి మేము కరెక్ట్ లైన్లోనే ఉన్నాం అనుకుంటుంటారంట. రాంగ్ లో ఉండి రైట్ లో ఉన్నాం అనుకుంటుంటారు. ఇది నిజమేనయ్యా, నువ్వు ప్రార్థిస్తే కొన్ని విషయాలు విని సహాయం చేసింది వాస్తవమే కానీ యు ఆర్ నాట్ ఇన్ ది కరెక్ట్ లైన్. ఎస్, అది విషయం. నా నోటితో ఉమ్మివే ఉద్దేశించారు. నువ్వు దౌర్భాగ్యుడు, భయంకరుడు. నీ ప్రార్థనలు కూడా కొన్నిసార్లు వినింది వాస్తవమే, నువ్వు చెప్పింది. నువ్వు అడిగిన పనులు కూడా కొన్ని చేసి పెట్టింది వాస్తవమే, కానీ నువ్వు రైట్ లో ఉన్నావా రాంగ్ లో ఉన్నావు అనేది నీకు ఎక్కువ తెలుసు, నీకు బాగా తెలుసు. కానీ నువ్వేమనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు? లవదేకయ సంఘంలో ఒక మాట అంటాడు, లవదేకయ సంఘంతో మాట్లాడుతూ ప్రకటనలో మనకి 3వ అధ్యాయం ప్రకటనలో ఈ విషయాలు కనిపిస్తాయి. ఏం మాట్లాడాడు వాళ్ళతో? నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. వెచ్చగానైనా చల్లగానైనా ఉంటే నీకు మేలు, నీ వెచ్చగానైనా చల్లగానైనా ఉండకుండా నిలువెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివే ఉద్దేశిస్తున్నాను. అయితే నీవెవరువో తెలుసా అంటూ, నీవు దౌర్భాగ్యుడవో, దిక్కుమాలిన వాడవో, దరిద్రుడవు, దిగంబరుడవు, గృఢివాడవు, ఆ విషయం ఎరగకుండా నేను ధనవంతుడు, ధనవంతు చేసి ఉన్నాను, నాకేం కుదవలేదు. నేను అందరితో దిగేవాడిని, నేను అందరి పాత్రలతో మాట్లాడుతున్నాను, ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాను. ఏం ప్రార్థన చేస్తున్నావో ఏం. కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించేవానికే పరలోక రాజ్యం. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కడు పోడు పరలోక రాజ్యానికి. తండ్రి చిత్తం జరిగించాలి. వీళ్ళెవరిళ్ళు ప్రభువుని వెంబడించేవాళ్ళు, ప్రభు ప్రభువా ప్రభువా అని పిలిచేవాళ్లే, ఆయన దగ్గర మేలుపొందిన వాళ్ళు, కానీ రాంగ్ లో ఉండి రైట్ లో ఉన్నాం అనుకుంటున్నారు, భ్రమపడుతున్నారు. వాక్యానుసారమైన జీవితం లేదు, ప్రత్యేకించి ప్రభువుకి లొంగి లోబడి విధేయుడిగా జీవించే జీవితం లేదు. రకరకాల గర్వాలతో నేనేం జరిగేది, నాకేం తక్కువ, నేను ఈ విషయంలో కూడా దేవుణ్ణి అడుక్కోవాలనా, నేనేంది మోకరించి ప్రార్థన చేసేది, చర్చిలో నేనేంది కింద కూర్చునేది. దేవుడి కంటే సుఖానుభవం ప్రేమించేవారు, దేవుడి కంటే అఖిలపీఠాన్ని కోరుకునేవారు. కనుక బయలుపరచబడినటువంటి దేవుని మాటలను అనుసరించి నడవడం, దేవుని చిత్తం పట్ల ప్రత్యేకమైన ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. అలా కాకుండా జీవితం ఇష్టం వచ్చినట్లు జీవిస్తే ఘోరమైనటువంటి నష్టం. దీవెన రావాల్సిన స్థానంలో మరి దీవెన రాదు. ఇవదే కాలం. నేను అంతకంటే గట్టి మాటలు పలకలేకపోతున్నాను. దైతం అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తాన్ని దేవుని చిత్తంగా జరిగించే విధంగా మనం ఉండాలి. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంది, దేవుని చిత్తం పట్ల ప్రత్యేకమైన ఆసక్తి కలిగి ఉండాలి విశ్వాసనేదానికి. ద్వితీయోపదేశ కాండం 29:29 నేను ఒక మాట చదువుతా అయినండి. అయితే మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంగతి వారివినగునని చెప్పుదము. ఏదైతే బయలుపరచబడి ఉందో, ఏదైతే ధర్మశాస్త్ర వాక్యాలన్నీ అనుసరించినట్లున్నది మనకి బాలశిక్షకుడుగా ఏదైతే ఉన్నాయో వాటిని అనుసరించి నచ్చేవారంగా బయలుపరచబడిన దేవుని మాటలు అనుసరించవలసిన వారంగా. అట్లా కాకుండా ఏదైతే మనకు తెలియబడిందో, ఏదైతే మన ముందు ఉందో దాన్ని జరిగించే వారంగా, దాన్ని నెరవేర్చే వారంగా, మనకేదైతే తెలియబడిందో దాన్ని మనం జరిగించే వారంగా. లేకపోతే జీవితము చిన్నాభిన్నమైపోతుంది. ఇష్టం వచ్చినట్టు జీవించి క్రమంలో ఉన్నామని మోసపోయే వారంగా ఉంటాం. అలాంటి విషయాలకి మనం జాగ్రత్తగా ఉండాలి, అదే తెలియజేస్తున్నాడు. ఇక్కడ చూడండి, అపొస్తల కార్యంలో 9:6 ఒక మాట మనం చూస్తాం. పౌలు దమస్కస్ దగ్గర నేల మీద పడ్డప్పుడు లేచి ప్రభువుని అడుగుతాడు, నువ్వెవరు, నువ్వేంది ఈ కథ అంటే, అతను లేచి పట్టణంలోనికి వెళ్ళము, నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడినని చెప్పాను. నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళిపో, నీకేమి చేయాల్సింది చెప్తాం, అక్కడ ఎవరిని కలవాలి, ఏం చేయాలి నువ్వు చెప్తాను, పైకి లేయి అని లేపినప్పుడు నేనేం చేయాలంటే ఒకటే మాట చెప్తాను, నువ్వేం చేయాల్సింది చెప్తాను, నువ్వు బయలుదేరి. రెండే మాటలు మాట్లాడతాడు ఈయన, ప్రభువా నీవెవడవు, నేను ఏం చేయాలి అన్నప్పుడు కింద పడ్డప్పుడు, నేను దేవుడను, నీవు హింసించుస్తున్న క్రీస్తుని, నేను చెప్పింది నువ్వు చెయ్యి, ఏం చేయాలైనా సువార్త ప్రకటించాలా, ఏం చేయాలైనా 16 పత్రికలు రాయాలా, ఏం చేయాలైనా క్రీస్తు నిమిత్తం సావాలా, సమస్తము పెంటతో సమానంగా ఎంచుకోవాలా, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు చావులా ఉన్నా అంటాడు. ఆయన కోసం ఎన్ని నిందలు ఎన్ని బాధలు వచ్చినా దేవుని చిత్తము నెరవేర్చడానికి, ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసి చెప్పింది చెయ్యి, అది నా చిత్తం నెరవేర్చు, ఇది నా చిత్తం అన్నాడు, అదే చేస్తూ ఉన్నాడు పౌలు. ఒకప్పుడు భయంకరుడే, క్రూరుడే, భయంకరమైన జీవితం జీవించిన వాడే, అయితే తర్వాత జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో గొప్ప దైవజనుడు, గొప్ప దైవజనుడు. కాబట్టి దేవుని సువార్త విన్నారు, విని దానికి లోపట్టారు, లోపడి దాని ప్రకారం చేశారు, అప్పుడే దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మిక్కుటంగా అలాంటి వారి మీదకి వస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నీవు నేను అనేక మార్లు దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోయి ఉండొచ్చు, దేవుడు బయలుపరిచే చిత్తాన్ని జరిగించలేకపోయి ఉండొచ్చు, వ్యతిరేకంగా జీవించి ఉండొచ్చు, తిరగబడి ఉండొచ్చు, రకరకాల పరిస్థితుల్లో ఉండొచ్చు. అయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడే మాటలు మనం గ్రహించాలి, వినాలి, విని దానికి లోపడాలి. అపొస్తల కార్యంలోనే 2:37-41 విషయాలు నేను ముగిస్తున్నాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలను అడగ్గా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము. మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు, పైకి భక్తుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాం, వేషధారణ. దానివల్ల నీకే నష్టం, దేవుడికేం నష్టం లేదు. కాబట్టి వేషధారణతో జీవించే జీవితాలు చాలా మంది దగ్గర ఉంటాయి. వీటికి విముక్తి, వేషధారులు దేవుని రాజ్యం పోరు అని వాక్యం చెప్తుంది. పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు అందరికీ, దూరస్తులకు అందరికీ అనగా ప్రభు అయిన యేసు మన దేవుడు తన ఎదుకు పిలిచిన వారికి అందరికీ చెందనని వారితో చెప్పిన వారు అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందడని ఒకని హెచ్చరించను. కాబట్టి వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడింది. సువార్త విన్నారు, వినిందానికి లోబడ్డారు. లోబడ్డంలా వింటున్నారంటే పైకి వాక్యం, వాక్యానికి లోబడ్డంలా వాక్యంకి హృదయంలో స్థానం ఇవ్వడంలా, దాని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు గట్టిగా. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే కనుక వాక్యం వింటున్న నీవు క్రైస్తవుడు అని సంవత్సరాలు దొల్లిచ్చేస్తున్న నీవు బైబిల్ పట్టుకుని నేను కూడా విశ్వాసినే అని చలామణి అవుతున్న నీవు మరి జీవితం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలా? దేవుని చిత్తము, ఆ దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడు అలాంటి వాని జీవితము దీవెనలు ఎలా ఉంటాయి ఒకసారి చూడాలి. మార్కు వార్త 3:35 ఒక మాట మాట్లాడతాడు దేవుని చిత్తం గురించి. 33 చదువుతాను. ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలిగి చూచి ఒకనొకసారి బోధ చేస్తూ ఉంటే, ఆయన సహోదరులు తల్లి అక్కడికి వస్తారు, నీ తల్లి సహోదరులు వచ్చారు అని శిష్యులు ఆయనకి చెప్తే, అప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలిగి చూచి, ఇదిగో నా తల్లి నా సహోదరులు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు నా తల్లి నా సహోదరియు తల్లిలు అని చెప్పాను. చూశారా, తల్లి నేరుగా ఫిజికల్ గా తల్లి సహోదరులు ఆడొచ్చి నిలబడితే వాళ్ళు కాదంట. చుట్టూ కూర్చోన్న దేవుని వాక్యాన్ని విని అంగీకరిస్తున్న వీళ్ళే వాళ్ళు కాదంట. ఫిజికల్ గా వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎంత గొప్ప మాట ఇది! ఆయన సహోదరులు, ఆయన తల్లి, ఆయన బిడ్డలు, ఆయన విశ్వాసులు, ఆయన గుంపులో మనం చేరాలంటే ఆయన చిత్తం జరిగించే వారిగా ఉంటేనే ఆయన బిడ్డలు అంటాడు, లేకపోతే నా బిడ్డలు కాదు. దేవుని చిత్తము మార్పు లేనిది, మారనిది. దేవుని చిత్తాన్ని ఎవరు మార్చలేరు. అంగీకరించబడిన, రిలీజ్ చేయబడిన, చెప్పబడిన అంశాన్ని ఎవరు కానీ వ్యతిరేకించడానికి లేదు. ఆయన వాక్యానికి లొంగి లోబడే వారిగా మనం ముందుకు పోవాలి. ఆయన వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చేవారుగా ఉండాలి. కాబట్టి వేరే రకమైన పరిస్థితుల్లో మనం పోవడం కానీ, వేరే బోధ లేకపోవడం కానీ, దేవుని చిత్తంలో అది పనికిరాదంటాడు. కాబట్టి దేవుని మాటలను కలిపి చెరపడం కానీ, లేదా దేవుని యొక్క విషయాలు తప్ప వేరే విషయాలు, పరలోకం నుంచి దేవదూత దిగుచ్చినా పద్దంటాడు గల్తీ పత్రిక మొదటి అధ్యాయం. దేవుని చిత్తాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకునే వారిగా ఉండాలి. కాబట్టి ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునవలను. ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుని నిర్మలమైన మనస్సాక్షులుగా మీరు మనసులు రేపుతున్నాను అంటాడు. చిత్తాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి, చిత్తాన్ని తప్పేవారుగా ఉండకూడదు. మీరు ఏదైతే అంగీకరిస్తారో, ఏదైతే విశ్వసిస్తారో దానిలో మీరుండాలి. సత్య సత్యమందు మీరు స్థిరపరచబడి వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, గుర్తుంచుకోండి అంటాడు మొదటి పేతురు పత్రిక 2 పేతురు 1:12. కాబట్టి దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవచ్చు, అర్థం కాకపోయే సమస్య ఏం కాదు. అది ఆ రోజుల్లో మన పితరుల రోజుల్లో ఎలా ఉండింది, మన ప్రవక్తలకు బయలుపరచబడింది. ఈ మర్మం ఇప్పుడు క్రీస్తు యేసునందు సువార్త వల్ల అన్ని జనులకు బయలుపరచబడతా ఉంది. ఆయన చిత్తాన్ని మనం కనుక్కోవాలి. పూర్వకాలమందు దేవుడు మర్మంగా ఉన్నటువంటి దేవుని సంకల్పం ఈ రోజు ఎలా ఉంది అని మనం గ్రహించేవారుగా, అస్థిరంగా ఉన్నవారు దేవుని చిత్తాన్ని గ్రహింపలేదు అంటది వాక్యం. పేతురు రాస్తూ 2 పత్రికలో అస్థిరులైన వారు దేవుని చిత్తాన్ని గ్రహించలేరు, స్థిరులైన వారే ఆయన చిత్తాన్ని గ్రహించగలుగుతారు, లొంగి లోబడగలుగుతారని వాక్యం చదివిస్తా ఉంది. కాబట్టి దేవుని చిత్తం ఏమిటో బయలుపరచబడింది, దాన్ని మనం దేవుని చిత్తాన్ని ఆత్మ కలిగిన వాడు గ్రహించగలుగుతాడు. దాని ప్రకారం ముందు వర్కొలింతికి రాసిన 2 అధ్యాయం 9 నేను చదువుతున్నది ఆత్మీయండి. ఇందును గూర్చి దేవుడితో ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్యుని హృదయంకు గోచరం కాలేదని రాయబడి ఉన్నది అని రాయబడి ఉన్నదంటూ, మళ్ళా మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచబడి ఉన్నాడు, ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న పరిశాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. దేవుని వలన మనం దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనం లౌకికమైన లౌకికాత్మను కాక దేవుని అతనిని వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. మనుషుల జ్ఞానము నెరవేర్చు మాటలతో గాని సంబంధంలో సంగతులు ఆత్మ సమానమైన సంగతులతో సరిచూచుతూ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించున్నాం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములు అంగీకరించడు అని అతనికి వేరితనంగా ఉన్నవి, అవి ఆత్మ అనుభవం చేతనే వేధించబడిన గనక అతడు వాటిని గ్రహింపజాడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించను గాని అతడు ఎవరి చేతనైనను వివేచించుకోరాడు. ఆత్మ సాత్మాలు మనకు తెలుసుగా గతి పత్రిక 5లో ఆత్మకార్యాలు శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయని గట్టిగా మాట్లాడతాడు అక్కడ ఆత్మ. కాబట్టి యేసు ప్రభు పేతుర్ని గద్దించేటప్పుడు కూడా మనం ఈ విషయాలు చూస్తాం. ఆయన చిత్తాన్ని జరిగించకుండా ముందుకు పోవడానికి సాహసించినప్పుడు యేసు ప్రభు గట్టిగా పేతుర్ని గద్దిస్తాడు. ఏం పేతురు, నాతోనే వెంబడిస్తున్నావు, నాతోనే తిరుగుతున్నావు, నాతోనే ఉంటున్నావు, అయితే చిత్తాన్ని నువ్వు ఇంకా గుర్తించలేదు, గమనించలేదు. నీ కోరిక జరిగించాలని, నీ కోరిక నెరవేర్చుకోవాలని సాహసిస్తున్నావు, తప్పితే నా చిత్తాన్ని జరిగించడానికి నువ్వు ముందుకు రాలేదే అంటాడు. మత్తయి సువార్తలో 16:23 మనం చూస్తే, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరం కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంపుతున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. ఏంది కాంటెస్ట్ అంటే, పేతురు ఆయన చేపట్టుకొని, ఇది నన్ను యెరూషలేములో తీసుకుపోతారు, అనేక హింసలు పొంది చంపబడతాడు మనిషి కుమారుడు ప్రధాన యాజకుల చేత అంటున్నప్పుడు ఆయన చేపట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడూ కలగకూడదని గద్దిస్తే అప్పుడు అంటాడు పేతురు వైపు తిరిగి, నువ్వు సాతాన నా వెనుకకు పో, తండ్రి చిత్తాన్ని జరిగించడానికి నేను వచ్చాను, ఈ శిరువు మరణం పొందడానికి నేను వచ్చాను, అది జరగకూడదని నువ్వు అంటున్నావు, నువ్వు సాతాను పక్కకు పో, చిత్తము జరిగించడానికి నేను వస్తే, నువ్వు దానికి అడ్డుపడ్డానికి నువ్వు వస్తే. కాబట్టి శరీరానుసారులు శరీర విషయాల మీద మనసును వస్తారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసును వస్తారు. కాబట్టి మీరు పరిశుద్ధులకుంటే అనగా జాగ్రత్తముకు దూరంగా ఉంటే దేవుని చిత్తము. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:3-5 ఏమంటాడు, మీరు పరిశుద్ధులకుంటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. జారత్వానికి దూరంగా ఉన్నామంటే పరిశుద్ధంగా ఉన్నావు అని, పరిశుద్ధులగడానికి లోకస్తులకు దూరంగా ఉండడానికి అదే దేవుని చిత్తము, దేవుడు కోరుకుందదే. కనుక ఆయన్ని స్తుతిస్తూ, ప్రభువా దేవా ఈ స్థితిలో నన్ను ఉంచడానికి నీవు ఇష్టపడ్డావు, అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ గర్వపరుస్తూ ఉన్నావు. నీ చిత్తాన్ని గ్రహించడానికి, దాన్ని అవలంబించడానికి, ఆచరించడానికి, తద్వారా నీకిష్టమైన బిడలగా నీ రాజ్య పౌరులుగా మేము తీర్చిదిద్దబడ్డానికి ముందుకొస్తున్నామని ప్రభువుని మనం అడగదాం. మరొకసారి ఎఫెసి పత్రిక 5:13 దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రైజ్ లార్డ్.